ஸ்ரீகேஷுப்யோ குருப்யோ நமஹ. ஸ்ரீ பிரபராம்பா மல்லிகார்ஜுனாபியாம் நமோ நமஹ. சபாசதஸ்ஸுக்கு சமனிய நமஸ்ஸு சமர்ப்பணம் చేసుకుంటూ
పాల్కురికి సోమనాథర్ వారు ఆయనకి అభయం ఇవ్వడం ఆయన పనికొచ్చింది. ఆయన మనసా గురువుగా స్వీకరించాడు. ఇప్పుడు ఇంకా క్రియారూపంతో వెళ్ళి నువ్వే నా గురువు, నన్ను అనుగ్రహించాలి అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టు, ఆయన నీకు మంత్రోపదేశం చేస్తాను. ఎందుకంటే వాదనలో కూడా వీళ్ళ అబ్బాయి వాదనకు ఓడిపెట్టాను. చాలా చిత్రం. అతని పేరు చతుర్ముఖ బసవేశ్వరుడు. ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడగానే పంచాక్షరి మంత్రోపదేశం చేశాడు ఆయన. ఇంకా తదేక నిష్టతో పంచాక్షరి మంత్ర జపం చేసి శైవ ధర్మాన్ని అనుసరించాడు. అతను శివధర్మ స్వీకారం చేశాడు. కనుకనే స్మార్థం నుంచి వైష్ణవంలోకి ఆయన ఎలా వెళ్ళాడు, ఈయన వైష్ణవం నుంచి శైవంలోకి అలా వచ్చాడు. భక్తితో వచ్చాడు, ద్వేషంతో రాలేదు. అది కూడా తెలుసుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే అట్నుంచిటి మారారు కదా, అట్నుంచిటి మారిన వాళ్ళని చూపిస్తుంటే. ఈ మధ్య జరుగుతున్న చిన్న వాదన చెప్తా, పాశ్చాత్యులు హిందూ ధర్మం గురించి తెలుసుకుని వచ్చేస్తున్నారు కనుక హిందూ ధర్మం గొప్పది, మీరు దీని నుంచి మారద్దు అని చెప్తే, మరో తెలివైన వాడు అన్నాడు వాళ్ళు అట్టుంచిటి మారారు కనుక ఇటు వాళ్ళు అటు మారితే తప్పేముంది అన్నాడండి. ఎందుకంటే వితండవాదం చాలా భయంకరం. ఈ మధ్య ఒకతను మద్యపానం పోగొడదామని పల్లెటూరుకి వెళ్ళట, మద్యపానం వ్యాప్తిని పోగొడదాం, పల్లెటూరు వాళ్ళకి జ్ఞానం కలిగిద్దామని. ఆయన జ్ఞానం ప్రాక్టికల్గా చెప్దామని ప్రయత్నించాడు. ఇది నేను ఒక జోక్గా చెప్తున్నాను కాదు, దురన్వయాలు అలాగుంటాయి చెప్తున్నాను. బుద్ధులు కలిబుద్ధులు, ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. అది వచ్చిన బాధ. ఒకటి, పాశ్చాత్యులు హిందూ ధర్మం వైపు మొగ్గు చూపిస్తున్నది, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో పెట్టి కాలేజీలు పెట్టి తిప్పలే. వాళ్ళు ప్రపంచమంతా తిరిగి తిరిగి అన్ని మతాలు అర్థం చేసుకుని సృష్టిలో అర్థం ఉన్న మతం హిందూ మతం అని తెలుసుకుని వాళ్ళు వచ్చారే తప్ప మనం పని చేయలేదు. ఇక్కడ నుంచి అటు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఒక్క పుస్తకం చదవలేదు, ఒక్క గురువు దగ్గరికి వెళ్ళలేదు, ఒక్కడ తెలుసుకోలేదు. వాడిచ్చిన రూపాయి కక్కుర్తిపడి మారిపోయారే తప్ప జ్ఞానం వచ్చి మారలేదు. ఇది తెలుసుకోవాలి. నేను ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. ఒక ఆయన పాప మద్యపానాన్ని నిషేధించాలి వెళ్ళేట, పల్లెటూరు వాళ్ళకి చెప్పడం కోసం మద్యం తాగితే అంత ప్రమాదం అని డాక్టర్ గారైన. ఆయన ఏం చేశాడంటే మద్యం ఒక సీసాలో పోసి కుక్కను పిలిచేట. ఆ కుక్క వచ్చి మద్యం చూసి వెళ్ళిపోయిందట. అతను చెప్పదలుచుకున్నది కుక్కలు కూడా మద్యం తాగవు, మీరేం తాగుతారు అని చెప్పడం. వీళ్ళని అడిగేట, మీకేం అర్థమైందని, మద్యం తాగడం వాళ్ళు కుక్కలే అని అర్థమైందని. ఏం చెప్తారు చెప్పండి. ఆఖరికి మరొక వీళ్ళకి ఇలా అర్థం కలిగితే మరొకటి చెప్దామని ఒక నీళ్ల గ్లాసు ఒక మద్యం గ్లాసు పెట్టాట. పెట్టి రెండు పురుగుల్ని తెచ్చి, ఒక పురుగు నీళ్ల గ్లాసులో వేసాడు, ఒక పురుగుల్ని మద్యం గ్లాసులో వేసేట. వేసి అందు నీళ్ల గ్లాసులో వేసింది తేలింది కానీ చావలేదు ఇంకా. ఇది మంచిగానే చచ్చిందట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మీకు అంటే మద్యం తాగితే కడుపులు క్రిములు పోతాయని అర్థమైంది అన్నాడు. మీరేం చెప్తారు చెప్పండి ఇక్కడ. అందుకే బోధించే వాళ్ళు ఒకటి బోధిస్తుంటే అర్థం చేసుకోవడం మరొకటి చేసుకునే అపార్థాలు అనర్థాలు చాలా చేస్తూ ఉంటారు. మా ప్రవచనాలు కూడా ఎదురవుతుంటాయిలేండి ఇక్కడ. ఇలా వింటూనే వెనకాల ఎంత భక్తిగా విన్నారే అనుకుంటే ఎంత క్రూరంగా మాట్లాడే వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని తెలుసుకుంటే అసలు చెప్పడం మానేస్తామా? గ్రహించే సహృదయులు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తా. లోకంలో సహజం ఇదంతా నెగిటివ్ థింకింగ్ అంటారు దీన్ని. మొత్తానికి ఇక్కడ ఈ మహానుభావుడు అందుకు మారేడు అనగానే ఇతను మళ్ళీ ఇతను మారాడు కదా, తప్పులేదు, ఇట్లాంటి వర్తలు కలలేదు. ఇతను మారాడు కానీ ఎక్కడ ద్వేషభావం లేదు, అది గుర్తుపెట్టుకోండి. చేసిన అపచారాన్ని సవరించుకున్నాడు. ఇక్కడ శివాపచారం శివభక్తితో శుద్ధమైంది. ఈయనకు ఒక గురువు విష్ణువు, ఒక గురువు సోమనాథుడు, కొడుకు చతుర్ముఖ బసవేశ్వరుడు. ఆయన పంచాక్షరి మంత్రం ఇవ్వగానే ఎంత అనుష్ఠించాడంటే పంచాక్షరి దేవత యొక్క శక్తి ఇతను అనుభవించి నమశివాయ రగడా అని అద్భుతమైన రగడ ఒకటి రచించారు. 108 పాదాలు ఉన్నాయి దానికి. 108 పాదాలు అంటే 54 దోహాలు అంటే అనమాట. అర్థమవుతుంది కదా, అంటే 2 కప్లెట్స్ మనం తీసుకుంటే ద్విపదలో రగడలో అలాంటివి 54 అంటే పాదములు 108. దీనికంటే ముందు ఆయన రచించింది ఏంటంటే శివుడు ఇచ్చిన అనుభూతితో గురువు ఇచ్చిన అనుభూతితో ఆయన నయన రగడ, అది నయన రగడ అని రచించాడు. నయనం వచ్చింది కదా, నయన రగడ అని రచించాట. ఒక్క కండు రాగానే ఇంత రచించాడు, తర్వాత 2 కన్నుతో పూర్తయిపోయింది ఇది. అది చాలా విశేషం. ఆ గురు కృప వల్ల 2 నేత్రం కూడా వచ్చింది. నయన రగడ అని రచించాడు. చక్కగా గుర్తుండిపోతుంది మనకు. అంత అందమైన చిన్న చిన్న తెలుగు మాటలతో రచించారు. పైగా ప్రతి పాదం చివర కంటి 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 వస్తుంది. ఈ కంటి ప్రభావమే అన్నమయ్య మీద పడి కంటి నఖిలాండ కర్త నధికుని నగములు వీడి కొంటి ఇప్పుడుటి కలగంటి ఎల్ల లోకములకు అప్పడగు తిరువెంకటాధీశ కంటి. ఈ కంటి రచించడానికి అన్నమయ్య మీద ప్రభావం చూపించింది కూడా ఇదే, సందేహం లేదు. కాలభేదం బట్టి చూస్తే ఇది 12వ శతాబ్దానికి, ఆయన 15వ శతాబ్దానికి చెందినవాడు. కనుక రెండింటి కాలాలు మీరు పరిశీలించితే అప్పటి వరకు కూడా దీని ప్రభావం ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. తర్వాత తర్వాత కాలాల్లో మనం క్రమంగా దీన్ని విస్మరించాం. ఆ మాటకు వస్తే అన్నమే రచిన 32,000 సంకీర్తనలు కూడా మనం మొన్న మొన్నటి వరకు పట్టించుకోలేదు. రాగిరేకుల్లో భద్రపరిచిన అనేక రాగిరేకులు పాపం అక్కడ తిరిగి కొండల మీద తిరిగి వాళ్ళు కరిగించేశారు, తెలుసా మీకు. మిగుల్చుకున్నది 14,000. ఇది మనం పోగొట్టుకోవడంలో ఎంత ముందుంటామో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇలా మనం పరిశీలిస్తే ఈ మహానుభావుడు రచించిన కూడా ఆనాటికి చాలా వ్యాప్తి చెందిన ఇన్ని 300 సంవత్సరాల వరకు కూడా అదంత వ్యాప్తి చెంది. తర్వాత కూడాను ఉంది, కాలక్రమేణా కొంచెం అంతరించింది. కనుక వీటిని పరిరక్షించిన దిశగా మనందరం కుల మత వర్గాలతో సంబంధం లేకుండా తెలుగువారిగా కాపాడుకోవాలి. ఇక్కడ అర్థమైంది కదా, భాష కోసం కొందరు, భక్తి కోసం కొందరు, మొత్తానికి అందరూ కాపాడుకోవలసినటువంటి అంశం ఇది. ఇక్కడ ఈ కంటి 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 అని పెట్టాడు ఈయన, మొత్తం కంటి. ఇది జ్ఞాన దృష్టితో చెప్పచ్చు, భౌతిక దృష్టితో చెప్పచ్చు. భౌతిక దృష్టి మహిమ, జ్ఞానదృష్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది. అసలు ముందు నుంచి లేనిది అది కదా, ఆ చూపు లేదు, ముందు నుంచి ఆ చూపు వచ్చింది, ఆ చూపు కనబడింది. కనుక ఇక్కడ ఈయన చూసింది చెప్తున్నాడు, భావించి చెప్పట్లేదు. దర్శించి చెప్పేవాడిని ఋషి అంటారు, దర్శనాద్ ఋషి కదా, ఋషి దర్శనాత్ అని శాస్త్రం చెప్తుంది. అందుకు భావించి రాస్తే రచయిత, దర్శించి చెప్తే ఋషి అని మీకు ఇందాక నుంచి చెప్తూనే వస్తున్నాను. కానీ ఋషి ఇతను, ఋషి చెప్పిన మాటలను మంత్రాలు అంటారు. కనుక ఇవన్నీ మంత్రాలే, సూత్రాలు. సూత్రం అంటే తెలుసు కదా, సూత్ర రచన. ఎంతో పెద్ద పుస్తకంలో చెప్పదగ్గ విషయాన్ని క్లుప్తంగా దట్టించి ఒక చిన్న మాటతో చెప్తే సూత్రం, దాన్ని విస్తరిస్తే భాష్యం, క్లుప్తీకరిస్తే సూత్రం. సూత్రం భాష్యం అంటే తెలియాలి మనకి. కనుక ఇది ఒక సూత్రప్రాయమైన గ్రంథము, దేనికదే ఒక సూత్రం. దాని నుంచి తీస్తూ ఉంటే ఒక అద్భుతమైన అనేక అందాలు బయటకు వస్తూ ఉంటే మనకి తీయగలిగినంత తీర్థం ఉన్న రోజుల్లో. కనుక నయన రగడ పుట్టడానికి ఇదండి ప్రాతిపదిక. ఆ మహానుభావుడు నయన రగడ, నమశివాయ రగడ, ఈ రెండు ఒక సిద్ధమైన అనుభూతితో రచించాడు. అయితే దీనికి నయన అనే పేరు సంస్కృతం, కానీ లోపల కంటి కంటి కంటంతా తిరిగాయి. అయితే ఇందులో సంస్కృత భాష కూడా వాడాడు, ఎందుకంటే శివకవులు కూడా సంస్కృతం తెలుగు కలిపి వాడారు. అందుకే జాను తెనుగు, ఈ రెండింటి కలిపి అల్లికగా తీసుకొచ్చాక అందమైన తెలుగుని తీసుకొచ్చారు. అయితే నానుడి తెలుగుని, తెలుగు పలుకుబడిని ఎక్కువ వాడారు. తెలుగు పలుకుబడి బాగా వాడినటువంటి వాళ్ళల్లో తిక్కన గారు మొదట. మరి శివకవులు తెలుగు పలుకుబడి ఎక్కువ వాడారు, సంస్కృతం వాడినా దాన్ని తెలుగు చేశారు. నన్నయ్య గారు తాదైనా వీళ్ళు బాగా పండించేశారండి. అందుకే తెలుగు భాషకి మారుమూల ఉన్న తెలుగు పదాలకు కూడా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వారు శివకవులు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వల్ల ఈ దేశీయమైనటువంటి ఛందస్సు గౌరవం వచ్చింది. అంతకుముందు దేశీయ ఛందస్సు గౌరవం లేదు, వాళ్ళ వల్ల వచ్చింది. దాన్ని బాగా నిలిపేడు మళ్ళీ అనమాచార్యం. వీళ్ళిద్దరూ కూడా దేశీయమైన తెలుగుని కాపాడినటువంటి వాళ్ళు. అందుకే తెలుగువారు వీళ్ళని ఎప్పుడూ తలంచుకోవాలి. అందులో శివకవులు మొదలుంటారు. ఇది దీనికి ప్రాతిపదిక. ఇంతవరకు చెప్పిన దానికి బ్యాక్గ్రౌండ్, ఉపోద్ఘాత ఇంత తెలిస్తే కానీ ఇందులో ఉన్న మర్మాలు మనకి తెలియవు. ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం మనం. నయ్యన రగడ మొట్టమొదటి కందపద్యం రచించాడు ఈయన. ఎందుకు రాశాను అనేది ఆయనే రాసుకున్నాడు చూడండి. శ్రీ పార్వతీసు చూడక పాపాత్ముడ నగుచు పోవా, పథమున చక్షుల్ దీపించు దృష్టి తొలగిన శ్రీపతిని అడుగంగా కర్త శివుడని చెప్పెన్. ఇది కందపద్యంలో మొట్టమొదటిగా చెప్పారు. శ్రీ పార్వతీసు చూడక, పార్వతీపతి అయిన పరమేశ్వరుని చూడకుండా పాపాత్ముణ్ణి వెళ్ళిపోతూ ఉంటే పథమున తోవలో చక్షుల్ దీపించు దృష్టి తొలగిన, ఈ నేత్రములు ప్రకాశించేటువంటి చూపు పోయింది ఎప్పుడో, శ్రీపతిని అడుగంగా అహోబలేశ్వరుని అడిగా, ఏం పాపం చేశాను నా కన్ను ఇలా తీసేసేవయ్యా, నేను కొలుచుకుంటున్నానే అంటే ఆయన దీనికి కారణం శివుడు, కర్త శివుడు అని చెప్పెన్ అని చెప్పాడు. అప్పుడు నేను శ్రీశైలాన్ని తిరిగి చేరుకుని స్వామిని ఆరాధించిన తర్వాత తిరిగి శిఖరాన్ని చూశాను, శ్రీశైల శిఖరాన్ని చూశాను. శిఖరంతోనే ప్రారంభిస్తున్నారు. ఒక 10 దాకా ఆగకుండా చదువుతా, ఎందుకంటే దాని అందాన్ని మీరు చూడాలని. శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి, కాశీపు రాధీసు గౌరీసు పొడగంటి, సర్వలోకేశ్వరుని సర్వేసు పొడగంటి, సర్వ సంరక్షకుని సర్వంబు పొడగంటి, పరమాత్మునీశాను పరమేశు పొడగంటి, పరమయోగీంద్ర హృత్పద నిలయు పొడగంటి, చంద్రార్క శతకోటి శంకాసు పొడగంటి, చంద్రార్క శిఖినేత్రు శంకరుని పొడగంటి, రూపింప ప్రకట స్వరూపంబు పొడగంటి, ఆపరంజ్యోతి అయి అమరుదేవుని కంటి, వేదంబులీశ్వరుని వినుతింప పొడగంటి, ఆదిదేవుడు రుద్రుడని శృతుడు పొడగంటి, శృతి ఏకయేవ రుద్రోయనగ పొడగంటి, శృతి పరం బ్రహ్మమని శూలి పల్కుట గంటి, ముక్కంటికై శృతులు మృక్కగా పొడగంటి, ముక్కంటి లీలచే మృగిచుండగ గంటి, శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి, కాశీపురాధీసు గౌరీసు పొడగంటి. ఈ పొడగంటి అనే మాట పట్టండి. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ, మమ్ము నడయకుమయ్యా కోనేటి రాయడా. తెలిసింది కదా ప్రభావం అనేది ఎలా ఉంటుందో. మంచిదే, మా ఆ దేవుడి మీద అంతుంటే మా దేవుడి మీద అంత పుట్టాలనే పోటీ వల్ల మన దేవుళ్ళ మీద అన్ని దొరికే కనుక సంతోషం. ఇప్పుడు ఇందులో ఈయన విషయ విభజన చేయలేదు, అంత ఒకటే రగడ. అంతేగాని మధ్యలో ఛందస్సు కూడా మార్చలేదు, ఒకటే గమనం వింటూ ఉంటే. కానీ ఇందులోని శబ్దం బట్టి భావోద్రేకం బట్టి పాడేవాడు గమనం మార్చుకోవాలి తప్ప, ఇందులో మార్చుదామంటే తాళ లయలు ఒకే దీనికి తెగుతాయి, ఒకే తాళం ఒకే లయ. కనుకనే మొత్తం ఒకటే పద్ధతిలో ఉంటుంది, సందేహం లేదు. కానీ విషయమంతా ఒకటే చెప్తున్నా విషయంలో డివిజన్స్ మనం చేసుకుంటే చక్కగా అర్థం చేసుకోగలం. అందుకు విషయాన్ని విభజన, నేను ఈ గ్రంథాన్ని పరిశీలించి 10 భాగాలుగా విభజన చేయడం జరిగింది. ఒక్కొక్క భాగం ఇప్పుడు పేర్లు చెప్తాను, తర్వాత ఒక్కొక్క భాగం శీర్షిక కింద ఇందులో ఏమేమి చెప్పారో మిగిలిన రోజుల్లో మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఆయన చెప్పింది శివపారమ్యం. పారమ్యం అంటే తెలుసు కదా పరమము, పరమం అంటే సర్వోత్కృష్టం. శివుడే సర్వోత్కృష్టమని ప్రతిపాదిస్తే శివపారమ్యం, విష్ణువే సర్వోత్కృష్టమని ప్రతిపాదిస్తే విష్ణు పారమ్యం. ఇందులో ఏది పారమ్యం? విష్ణు భక్తులకు విష్ణు పారమ్యం, శివభక్తులకు శివపారమ్యం. పారమ్యం ఒకటే, దాన్ని వాళ్ళు శివుడు అంటారు, వీళ్ళు విష్ణు అంటారు. ఒక్కడు తెలుసుకుంటే మొదట శివ పారమ్య ప్రతిపాదన చేస్తున్నాడు. ఎప్పుడైనా పారమ్య ప్రతిపాదన చేయాలంటే ఆవేశం చాలదు, శాస్త్ర ప్రమాణం కావాలి. అంతే కదా, శాస్త్రాల్లోకెల్లా గొప్పదేది? ఒక్క మాటలో చెప్పండి, వేదం. విద్యాస శృతి ఉత్కృష్ట, కనుకనే ఏ ప్రమాణం చెప్పినా శృతి ప్రమాణం కావాలి. చిత్రం ఏంటండి, వేదం ఎంత గొప్పదంటే ద్వైతం చెప్పినా వేదవాక్యాలతో చెప్పచ్చు, అద్వైతం చెప్పినా వేదవాక్యాలతో చెప్పచ్చు, విశిష్టాద్వైతం చెప్పినా వేదవాక్యాలు చెప్పచ్చు, విష్ణువే గొప్ప అన్నా వేదవాక్యాలతో చెప్పచ్చు. ఆ మధ్య ఒక విశ్వాలయ క్షేత్రంలో రామాయణం చెప్పడానికి నేను వెళ్ళాను. మనకున్న జాడ్యం కొద్దీ భేదం వద్దురా బాబు అని చెప్పాను. దానితో అలిగినటువంటి మహావిష్ణు పండితులు చుట్టుముట్టారు పెద్ద యుద్ధం కింద. చుట్టుముట్టి తక్కం తక్కంతో యుద్ధానికి దగ్గరగానే పర్వాలేదండి. ఇంకో రకమైన యుద్ధం అయితే నాలాంటి వాడికి శక్తి లేదు. సరే, అందులో విష్ణువే పరమమని శంకరుల అభిప్రాయం కదా, మీరేమిటి అభేదాన్ని కొత్తగా వ్యాప్తి చేస్తున్నారు? నేను కొత్తగా చేయలేదండి, ఎప్పుడూ ఉన్నది అది. విష్ణువే పరమమని శంకరులే చెప్పారు కదండి, శంకరులు చెప్పింది మేము చెప్తున్నాం. విష్ణువు పరమం అనుకున్నాం కనుకనే విష్ణు క్షేత్రానికి వచ్చి రామాయణం చెప్తున్నాం. విష్ణువు పరమం అనడంలో మాకేం సందేహం లేదు. అంటే అతను ఒక మాట అన్నాడు, విష్ణువు పరమం అని వేదములే చెప్తున్నాయి చూడండి అని వేదవాక్యాల్లో కొన్ని మంత్రాలు చెప్పారు. పులకించిపోయా, వేదవాక్యాల్లో విష్ణువు గురించి వింటూ ఉంటే అంత ఆనందం ఉంటుంది. ఏకో నారాయణ ఇవన్నీ వింటూ ఉంటే ఆహా, ఆయనకు పాద నమస్కారం చేయాల్సిందే. చేసి నేను ఇందాక చెప్పాను కదా విష్ణువు పరమం అనడంలో నాకు ఏమీ సందేహం లేదని, కనుక వేద ప్రామాణ్యాన్ని చెప్పాను, మీకు ధన్యవాదాలు. అదే వేదమంత్రముల్లో శివపారమ్యం ఎక్కడెక్కడుందో చెప్తాను అని గురువుల దయవల్ల నాకు తోచినటువంటి కొన్ని వేదమంత్రముల్లో శివపారమ్యం చెప్పడం జరిగింది. ఏమంటాడు అక్కడ? ఈ రెండూ వేదమే, అతడు ప్రమాణంగా తీసుకున్న వేదమే, నేను తీసుకున్నాను కదా. కనుకనే మీరైనా నేనైనా వైష్ణవులైనా శైవులైనా శాక్తేయులైనా సౌరులైనా అందరికీ ఒకటి విషయంలో గౌరవమే కదండి, వేదం అంటే మనకు వేదవాక్యం. కనుక వేదవాక్యే హిందువులకి ప్రమాణం. కనుక అనైక్యంగా ఉన్న హిందూ జాతికి ఐక్యం చెప్పాలంటే వేదం చెప్పాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కనుక వేదమే మనకు ప్రమాణం, కనుక వేద ప్రమాణం చూపించాలి. కనుక ఇతను మొట్టమొదటి ఎంత చక్కగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వెళ్తున్నాడు, శివపారమ్యాన్ని వేద ప్రామాణ్యంతో. వేదం చెప్పిన ప్రక్క వేదం ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పింది ఎలా చెప్పిందో చూడు అని వేద ప్రామాణ్యం చూపిస్తున్నాడు. కనుక శివభక్తులు వేద ప్రామాణ్యంతో శివుణ్ణి పట్టుకోండి, విష్ణు భక్తులు వేద ప్రామాణ్యంతో విష్ణువు పట్టుకోండి, అంతేగాని వేదం వదిలేద్దాం. ఇది మనం దీని నుంచి తీసుకోవాల్సిన పాఠం. వేద ప్రామాణ్యం ప్రతిపాదన చేస్తాడు. తర్వాత తాను చూసిన శ్రీశైల వైభవం ఎలా కనబడిందో, ఎక్కుతూ ఉంటే ఎత్తైన రాయి కనబడింది, ఆ పక్కన చెట్టు కనబడింది, ఆ చెట్టు కింద కూర్చొని ఒక ప్లేట్లో ఇడ్లీ కనబడింది, ఇది కాదు వర్ణించడం. అదైతే ఇది అక్కర్లేదు కదా, అది మనకే చాలు. ఇతనికి కనబడిన శ్రీశైలం మీకు చూపిస్తా తర్వాత. దాని తర్వాత శివభక్తి అంటే ఏమిటి, భక్తి స్వరూపం ఏమిటి, భక్తి యొక్క స్వరూపం ఏమిటి, భక్తికి ధర్మములు ఏమిటో చెప్తాడు. ఇది శివభక్తి 3వ చాప్టర్. 4వది భస్మధారణ, భస్మ మహిమ భస్మధారణ. 5వది రుద్రాక్ష మహిమ రుద్రాక్ష ధారణ. 6వది తీర్థప్రసాద మహిమ, దీన్ని రెండు చేసుకోవచ్చు, శివతీర్థమేమా శివప్రసాదమేమా. కానీ తీర్థప్రసాదమేమ పూజ అయ్యాక పుచ్చుకున్నవి రెండే కనుక కల్పించాను నేను తీర్థప్రసాద మహిమ. దాని తర్వాత శివధర్మాలు. శివధర్మాలంటే శివోపాసన చేసేవాడు ఎలాంటి ధర్మాలు పాటించాలి, ప్రధాన ధర్మాలు ఏమిటి. దాని తర్వాత శబ్ద బ్రహ్మస్వరూపం. ఆ తర్వాత శివరూపమాధురి. ఆ సాక్షాత్కరించిన శివుడి రూపం ఎంత గొప్పగా ఉందో ప్రతిపాదన చేస్తాడు. చిట్ట చివరికి ముక్తాయింపుగా మొత్తం క్రోడీకరించి శివతత్వ ప్రతిపాదన. ఇలా మొత్తం 10 భాగాలుగా విభజన చేసుకోవచ్చు విషయం. ఎందుకంటే సులభంగా అర్థం కావడం కోసం నేను ఈ విభజన చేశాను. ఈ విభజన రీతిలో ఈ 9 రగడంతా మనం చెప్పుకోబోతున్నాం. ప్రారంభంలో ఈయన కనబడింది చెప్తున్నాడు, శ్రీశైల వల్లభుని శిఖరంబు పొడగంటి కాశీపురాధీసు గౌరీసు పొడగంటి. ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కాశీ అండి. అయితే ఇక్కడ ప్రాస అనేది ఒకటి ఉంటుంది. కప్పలెట్ అని చెప్పాను కదా, శ్రీశైల అన్నప్పుడు షా రెండో అక్షరం వచ్చింది కనుక కింద కాశీ అని వేశాడా, అలా అండడానికి వీలు లేదు. ఎందుకు వృధాగా ఋషితుల్యులైన వాళ్ళు ఒక్క పదం ప్రయోగించారు వృధాగా. అర్థమవుతున్నది కదా. కనుక శ్రీశైల వల్లభుని శిఖరంబు కనుగొంటే, ఈయన కనబడింది శిఖరమే. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శిఖరానికి ప్రాధాన్యం ఉంది కనుక శిఖరాన్ని చూశాను అన్నాడు. ప్రధానం వెళ్ళిపోయాడు. అదే నెమ్మదిగా ఒకదాని నుంచి ఒకటి కాకుండా ఏది చూస్తే జన్మ తరిస్తుందో అది చూశాను ముందు చెప్పాడు. శిఖరాన్ని చూశాను. అక్కడ చూసింది ఎవరిని అంటే కాశీపురాధీశుడైన గౌరీశ్వరుని చూశాను అన్నాడు ఇక్కడ. ఇది చాలా గొప్ప విషయం. అంటే విశ్వనాథ జ్యోతిర్లింగం కాశీలో ఏదుందో శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం అదే అని ప్రతిపాదన ఇక్కడ చేయడం జరిగింది. కాశీకి శ్రీశైలానికి ఉన్నటువంటి సంబంధం అది చూపించాడు. ఎందుకంటే జ్యోతిర్లింగ దర్శనమే మోక్షం అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది శిఖరంలోనే కనబడుతుంది. శిఖరం అంటే టాప్. ఇక్కడ మన శరీరంలో టాప్ చూడవలసినవి రెండే, ఒకటి భూమధ్యస్థానం, రెండవది సహస్రార స్థానం. ఈ రెండు, ఈ రెండిటిలో మన సంప్రదాయంలో శ్రీశైల శిఖరం అంటే శ్రీచక్రం యొక్క బిందుస్థానం. ఆలోచించండి, ఆ శ్రీచక్ర యొక్క బిందుస్థానమే జ్యోతిస్వరూపం, నాదబిందువాత్మకం, శివశక్తిక్య రూపం. ఆ శివశక్తిక్య రూపమైన బిందుస్థానం ఏదో శ్రీశైల శిఖరం అదే. అందుకే అక్కడ శక్తిపీఠం జ్యోతిర్లింగం రెండూ ఉన్న శక్తిపీఠమైన భ్రమరాంబ, జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు ఉభయులు ఉన్నారు గనక అది శ్రీశైలం శ్రీచక్రం యొక్క బిందుస్థానమే. కనుకనే శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు. అంటే బిందువు దాకా చేరగలిగే వాడికి ఉండదు. బిందువు దాకా అంటే సహస్రారం వరకే. అందుకే శ్రీశైలం అంటే ఏమిటయ్యా అంటే మన శరీరంలో శ్రీశైలం శీర్షంబుపై నున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మణికి పట్టు అని వర్ణించారు శ్రీనాథ మహాకవి. ఇది మల్లికార్జున స్థానం అంటే ఇది శిఖరం దృష్ట్వా అంటే సహస్రారానికి చేరిన వాడు తిరిగి పునర్జన్మ పొందడు ఇది అర్థం. అంతేగాని మనకి ఇప్పుడు శిఖరం దగ్గర జరిగే ఫార్స్ ఉంటుందండి, భలే కామెడీగా ఉంటుంది. అందరూ వెళతారు అక్కడ, నంది ఒకటి ఉంటుంది తిరగల్లాగా, అందరూ ఎదివేసి తిప్పి అక్కడి నుంచి గుడి యొక్క కొన కనబడాలట. కనబడితే శిఖరం చూసినట్ట. ఇది ఎవరు చెప్పారు కానీ శాస్త్ర ప్రమాణం లేదు. శిఖరం అంటే పర్వత శిఖరం అది గుర్తుపెట్టుకుంది. పర్వతానికి శిఖరం, మనం వెళ్ళిన శిఖరేశ్వరం అనేది పర్వతం. అక్కడికి వెళ్ళి శివుడిని ధ్యానిస్తే వాడి పునర్జన్మ ఉండదు. మరి చాలామంది టూరిస్ట్ బస్సులు వెళ్ళిపోయారు దర్శిస్తున్న పునర్జన్మ లేదా అంటే వెంటనే మాట అనలేం, క్రమశ గుర్తుపెట్టుకోండి. అది చూశారు కనుక వారి సాధనకు తగ్గ స్థాయిలో ఏ సాధన లేని వాడు చూస్తే కొంత పాపం పోతుంది. పోవడం వల్ల తర్వాత జన్మలైన బెటర్ జన్మలు దొరికి మరికొంచెం ముందుకెళ్తాడు. ఇలా వెళ్ళగా వెళ్ళగా ఎప్పుడో మోక్షం వస్తుంది. కానీ ఇవాళ ఇలా చూసాం కనుక వచ్చేసరికి పునర్జన్మ లేదనడానికి లేదు. దీనికి తోడు అక్కడ చిత్రం అండి చూడాలి. అది చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. రెండు చేసి వచ్చా. ఏమిటంటే కనబడిందా అని అడుగుతాడు పక్కవాడు వెళ్ళి. కనబడలేదు అంటే శిఖరం కనబడలేదని పాపత్వం అంటాడు మనని. కనబడినట్టే ఉందంటాడు. పక్కవాడు చెప్తాడు కనబడితే 6 నెలల్లో పోతాడు, అయితే కనబడలేదు అంటాడు. ఏమి హాస్యం అయిపోయిందనమాట. అంటే మోక్షం అనగానే భయం. కాశీ వెళ్ళిపోతే మోక్షం వస్తుంది రండి. అయితే కాశీ వెళ్ళడానికి ఇక్కడ చెమటలు పట్టిసాయి, పోతానేమో. అంత తేలిక నాయన మహానుభావానికి మోక్షం వచ్చేయడం. ఇలా భయపడేవాడికి జన్మ కాదు కదా, ఎప్పటికీ చాలా దూరం ఉన్నాడు వాడు. మోక్షం అంటే ఏమనుకుంటున్నా, చచ్చిపోవడం అనుకుంటున్నాం, పెద్ద దౌర్భాగ్యం అది. నీలో ఈశ్వరుని చూడగలిగి దానితో సర్వం శివమయం అని తెలిసాక ఈ నేను పోవడమే మోక్షం. అర్థం చేసుకోండి, అది అర్థం కాదు, చెప్తే మరొక అనర్థం కూడా. సరే మొత్తానికి అది మోక్షం. అది తెలియక ఏవేవో నానా అవస్థలు పడుతూ ఉంటారు. కనుక ఇట్లాంటి ఫార్స్ మాటలను పట్టించుకోవచ్చు. శిఖరం చూసి శివుణ్ణి ధ్యానించండి. అక్కడ శిఖరం ఇక్కడ శిఖరం ఒకటే అని తెలుసుకోండి. అలాగే ఈ స్థానం భూమధ్య స్థానం ఉంది, అది కాశీక్షేత్రం. అది చూసి చూడండి కిందకు దిగడం కదా అని మీరు అనుకుంటారు. ఏం లేదు, రెండింటికి ఒకటే. ఇక్కడ దాకా వెళ్ళినవాడు అక్కడికి సులభంగా వెళ్ళిపోయినట్టే అర్థం. అంతేకాదు కాశీనాథుడి అనుగ్రహం లేనిదే శ్రీశైల శిఖరం ఉన్న శివుణ్ణి చూడలేమట, సహస్ర స్థానంలో దర్శించలేమట. దీని గురించి కాశీఖండంలోనే చాలా చక్కగా చెప్పారు. శ్రీశైలం చూసిన పుణ్యానికి కాశీ విశ్వనాథుడి దయ దొరుకుతుందట. చూడండి, ఇక్కడ కాశీ విశ్వనాథ్ దారి దొరికే మోక్షమే లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ కాశీ విశ్వనాథుడు అంటే జ్యోతిర్మయుడు, జ్ఞానప్రధానమైన క్షేత్రం కాశీ. కాశీ అంటే కాసుర దీప్తో అనే ధాతువు నుంచి వచ్చింది, జ్యోతిర్మయం, పరంజ్యోతి స్థానం. కనుకనే ఈ శ్రీశైల శిఖరాన్ని చూడగానే పరంజ్యోతి స్వరూపుడైన శివుడు నాకు దర్శనమిచ్చాడు అది అనవాడు. రెండింటికి ఉన్నటువంటి అనుబంధం అంత దగ్గర చెప్తున్నాడు. కనుకనే శ్రీశైల శిఖరాన్ని చూస్తూనే పరంజ్యోతి స్వరూపుడైన కాశీ విశ్వనాథుని భావిస్తే అక్కడే మోక్షం వస్తుంది. స్వామి పద్మపురాణంలో ఒక మాట చెప్తాడు పరమేశ్వరుడు, శివుడు చెప్తాడు ఏమనంటే, మూడున్నాయి, ఒకటి కాశీ, రెండవది శ్రీశైలం, మూడవది చిదంబరం అని. దానికి పుండరీకపురం అంటారు దాన్ని. ఈ మూడు మనకి శరీరంలో శ్రీశైల స్థానం, కాశీస్థానం, పుండరీకపుర స్థానం, ఈ మూడింటిని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏ చోటుకి వెళ్ళినా కైవల్యం సిద్ధిస్తుంది, ఇక్కడ వెళ్ళగలగాలి, అక్కడికి వెళ్ళి సాధన చేస్తే ఇక్కడికి రాగలిగే స్థితి వస్తుంది. అంతేగాని టూరిస్ట్ ప్లాన్తో వెళ్తే కాదు, దీక్షాబద్ధుడై సాధనా దృష్టితో వెళ్ళి సాధన చేస్తే వస్తుందండి. అటువంటి శ్రీశైల శిఖరాన్ని చూడగానే కాశీపురాధీశుడైన గౌరీపతి, మళ్ళీ ఒక్కడు ఒక్కడు కాదు, ఒక్క శివుడు అంటే ఒప్పుకోము మేము, గౌరీశత్వను గంట అనడంలోనే భ్రమరాంబాసైతుడైన మల్లికార్జునుడు, విశాలాక్షి అన్నపూర్ణాసైతుడైన విశ్వనాథుడు అనేటువంటి భావనతో ఈయన శ్రీశైలంలో కాశీ అనుభవాన్ని పొందాడు, జ్యోతి యొక్క సాక్షాత్కారం పొందాను అని చెప్తున్నాడు. ఒక్క రెండు శ్లోకాల్లోనూ ఎంత అనుభూతి చూపించాడండి.
మొదటి అంశం శివ పారమ్యం, శివుని యొక్క సర్వోత్కృష్టమైన తత్వాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. ముందు శివ సిద్ధాంత ప్రతిపాదన చేసి దానికి సమర్థనీయమైనటువంటి శాస్త్రవాక్య ప్రమాణాలను చూపిస్తారు. ఇప్పుడు పారమ్య ప్రతిపాదన చేయవలసిన పద్ధతి అది. అందుకు ప్రతిపాదన సర్వలోకేశ్వరుని సర్వేషు పొడగంటి, నేను చూసింది సర్వ ఈశుని అంటే అన్నిటికీ ప్రభు అయినటువంటి వాడు సర్వలోకేశ్వరుని. స్పష్టంగా తెలుస్తున్నది సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు, సర్వ సంరక్షకుని సర్వంబు పొడగంటి. సర్వలోకేశ్వరుడైన సర్వేశ్వరుని చూశాను, అతడు సర్వ సంరక్షకుడు సర్వము అది. సర్వంబు పొడగంటి అనే మాటలో శివునికి సంబంధించిన సర్వ విషయములు నేను తెలుసుకోగలిగాను అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు ఇందులో ప్రతిపాదింపబోతున్నది శివునికి సంబంధించిన సర్వశాస్త్ర విషయములు గ్రంథంలో చెప్పబోతున్నాడు. అందుకు సర్వంబు పొడగంటి అనే మాటలు ఇదిగండి. ఇందులో సర్వశబ్దం నాలుగు మార్లు వచ్చింది, సర్వలోకేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వ సంరక్షకుడు అని, తర్వాత సర్వము అనే మాట వచ్చింది. ఇది మనకు సరిగ్గా శివమంత్రముల్లో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అనే మంత్రంలో సర్వేభ్య సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అంటాం. అక్కడ సర్వేభ్య అనే దానిలో సర్వము శివమయం అనేటువంటి మాట, ఇది వేదం ప్రతిపాదించినటువంటి విషయమే. యో రుద్రో అగ్నౌ అప్సు ఓషధీషు, యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది శృతి చెప్తున్నటువంటి మాట. అగ్నియందు, జలములందు, భూమియందు ఒకటేమిటి, విశ్వాభువనాన్ని అన్నాడు ఇక్కడ. విశ్వాభువనాన్ని అంటే సమస్తమునందు ఎవడు అంతర్యామియే శాసిస్తున్నాడో అటువంటి రుద్రునికి నమస్కారం అని శృతి చెప్పింది. అందుకు శివునికి సర్వేశ్వరుడు అనే మాట శాస్త్రములందు సిద్ధంగా ఉంది. గనక సర్వమునకు పతి అతడు, లోకములకు పాలకుడు అంటే ఈ లోకములన్నీ తన అధీనంలో ఉంచుకోవడమే కాకుండా వాటిని రక్షిస్తున్నాడు. అందుకు పాలన అనేది మూడు విధాలుగా ఉంటుంది, సృష్టి, స్థితి, లయం. ఈ మూడు చేస్తున్నవాడు కనుకనే సర్వలోకేశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వ సంరక్షకుడు అనేటువంటి మాటల ద్వారా సృష్టి స్థితి లయ కారకుడైన సర్వతత్వము శివుడు సర్వము అయినటువంటి వాడు. పరమాత్మునీశాను పరమేశు పొడగంటి పరమయోగీంద్ర హృత్పద నిలయు పొడగంటి, ఈ పదములు ప్రతిపాదిస్తున్నది శివుణ్ణి పరమాత్మగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ పరమాత్మ భావాన్ని మూడు పదాలతో చూపిస్తున్నాడు, పరమాత్ముడు, ఈశానుడు, పరమేశ్వరుడు, మూడు శబ్దములు. శివునికి పరమాత్మ శబ్దం వేదముల యందు పురాణముల యందు స్పష్టంగా కనబడుతున్నది. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, ఇది మనకి ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకు ఉపదేశించినటువంటి మంత్రం ఇది. ఇందులో చివరి శబ్దం పరమాత్మ. పరమాత్మ అంటే సర్వోత్కృష్టమై అంతటా వ్యాపించినవాడు, ఆత్మశబ్దానికి వ్యాపకుడు అని అర్థం. సర్వమునకు ఉత్కృష్టమైన వాడు గనక పరముడు, పరమ ఆత్మ పరమాత్మ. అంతేకాదు ఈశాన, ఈశాన శబ్దం కూడా ప్రత్యేకంగా ప్రయోగించాడు ఇక్కడ. ఎందుకంటే ఈశ్వర శబ్దం శివుని దగ్గర సహజ సిద్ధంగా కనిపిస్తున్నది, అందుకే ఈశ్వరుడు అనే మాట మన సామాన్యుల్ని అడిగినా శివపరంగానే చెప్తారు. ఇది పైగా విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు అని ఈశ్వర శబ్దములన్నీ ఈయన దగ్గర వర్తిస్తూ ఉన్నాయి. అంతేకాదు శివుని పంచబ్రహ్మ రూపాల్లో చివరిది ఈశాన, సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. ఆ ఈశాన శబ్దమే చెప్తున్నది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. ఇది కూడా శృతివాక్యం. అందుకే ఈశాన అని వాడడంలోనే శృతి ఈయన సర్వేశ్వరత్వాన్ని ఈశాన శబ్దంతో తెలియజేసింది కదా అన్నాడు ఇక్కడ. అందుకు ఈశానుడైన పరమ ఈశ, మళ్ళీ ఆ ఈశాన శబ్దాన్ని ప్రతిపాదన చేస్తూ పరమ ఈశ, ఈశ అంటే పాలకుడు, ఐశ్వర్యవంతుడు అని అర్థం. సృష్టిలో ఎందరో పాలకులు ఉన్నారు, ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క పాలకుడు, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క పాలకుడు, ఒకటి మీద మరుగుడు పాలకుడు, కానీ ఈయనకి పైన పాలకుడు ఎవడు లేడు. అందుకు పరమ ఈశ అని మాట వేశారు. ఈశాన శబ్దాన్ని పరమేశ్వర శబ్దంతో ప్రతిపాదన చేస్తున్నారు. అందుకే పరమాత్మ ఈశాన పరమేశ. అయితే మన సంప్రదాయంలో పరమాత్మ అనే మాట ఎప్పుడు వాడాలి, ఈశ్వర్ అనే శబ్దం ఎప్పుడు వాడాలో కూడా చెప్పారు. సృష్టికి త్రిగుణాలకి అతీతుడు అని చెప్పేటప్పుడు పరమాత్మ అనే శబ్దం వాడాలి. ఈ త్రిగుణాలను నియమిస్తూ సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అన్నప్పుడు పరమేశ్వరుడని వాడాలి. కనుక పరమాత్మయే సృష్టి శిలయాదులు చేసేటప్పుడు పరమేశ్వరుడని వాడబడుతున్నాడు. అందుకు ఆ ముందు పరమాత్మతో ప్రారంభించి పరమేశ్వరుతో తీసుకురావడంలో ఉన్న క్రమం ఇది. ఇలాంటి పరతత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు అంటే పరమయోగీంద్ర హృత్పద నిలయు పొడగంటి. ఇక పరమాత్మ ఈశాన పరమేశాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం మనం. మనం వింటి వింటి కానీ కంటి గంటి కాదు. కంటి గంటి ఎవరు అంటే వీళ్ళు ఎవరు, పరమయోగీంద్ర హృత్పద నిలయు. ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే పరమయోగీశ్వరుల యొక్క హృదయ పద్మంలో ఉంటాడు అని. అంటే మిగిలిన వాళ్ళ హృదయంలో ఉండడా, సర్వాంతర్యామి కదా. యోగుల హృదయంలోనే ఉంటారా అంటే వాళ్ళు మాత్రమే ఉన్నవాడిని చూస్తారు, మిగిలిన వాళ్ళు ఉన్నా చూడరు. అది తేడా అనమాట. ఇది ఎలాగంటే ఒక లాంతరు తాలో ఒక అద్దంలో మసి బాగా పూసి ఉంటే మసి పూసిన లాంతర్లో దీపం కనబడదు, మసి లేనటువంటి లాంతర్లోనే దీపం కనబడుతుంది. రెండిట్లోనే దీపం ఉన్నా వాళ్ళు మసి లేని లాంతర్ వంటి వాళ్ళు యోగుల యొక్క హృదయాలు. అందుకు వాళ్ళు అధ్యాత్మ యోగంతో అంతర్ముఖులై వాళ్ళ హృదయ పద్మంలో చూడగలుగుతున్నారు. పైగా యోగీంద్రులు ఎప్పుడు పరతత్వాన్నే చూస్తారు. వాళ్ళు ఏదో ఒక దేవతను ఉపాసించేవాళ్ళు కారు కదా, పరతత్వాన్ని ఉపాసించేవాడు. కానీ యోగీంద్రుల హృదయ పద్మంలో ఉండేటువంటి పరమాత్మతడు. అందుకే ఇక్కడ హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంత మాధ్యం జాయేత్ పరానందమయం మహేశం అని శృతి అతన్ని హృత్పుండరీక మధ్యంలో ఉండేవాడు శివుడు అని. ఆయన పుండరీకపుర మధ్యవాసి అని పేరు ఉన్నది. పుండరీకం అంటే హృత్పుండరీకం విరజం విశుద్ధం అని ఉపనిషత్తు చెప్పిన మాట. కానీ హృదయ పద్మంలో ఉండేటువంటి వాడు. ఆ తేజస్సు ఎలాంటిది, సూర్యునిలాంటి వెలుగ, చంద్రునిలాంటి వెలుగ, లేక అగ్నిలాంటి వెలుగ అంటే ఇవి కొన్ని కోట్ల సంఖ్యలో ఒక దగ్గరున్నా ఆ వెలుగు ముందు సరిపోవటం. పైగా వాటికి వెలుగిచ్చిన వెలుగిది, అది చూపిస్తున్నాడు. ఆయన కనబడిన వెలుగది, ఇది పరం జ్యోతి. అందుకే శివుడికి జ్యోతిర్లింగం అన్నారు. జ్యోతిషామపి యజ్యోతి, జ్యోతులకు కూడా జ్యోతి అయిన వాడు, ప్రకాశాలకు కూడా ప్రకాశకుడి, స్వయం ప్రకాశకుడు గనక ఆ జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున జ్యోతి తత్వాన్ని చూపిస్తున్నాడు. చంద్రార్క శతకోటి శంకాసు పొడగంటి, చంద్రార్క శిఖినేత్రు శంకరుని పొడగంటి. చంద్ర అర్క శతకోటి శంకాసుడు అంటే సూర్యచంద్రాదులు శతకోటి అంటే అనంతం అనంత, అనంత సూర్య అనంత చంద్రకాంతులతో సమానమైన వాడు. ఇక్కడ సూర్య చంద్ర రెండు చెప్పారు, లేదా అనంత సూర్య శంకాసనం అంటే సరిపోతుంది. మరి ఎందుకు చెప్పాలి అంటే దీని వెనక్కి కూడా ఒక శాస్త్ర మర్యాద ఉన్నది. శాస్త్రమైన శివతేజస్సుని వర్ణిస్తూ కోటి సూర్య ప్రతీకాసం కోటి చంద్ర సుశీతలం అన్నారు. కోటి సూర్యుల వంటి వెలుగుట, కోటి చంద్రుల వంటి చలువట. సాధారణంగా వెలుగు చల్లగా ఉండదు, ఈయన చల్లని వెలుగు. ఆయన చల్లదనం చంద్రుని వంటిది, కాంతి సూర్యుని వంటిది. కానీ సూర్యకాంతులు వేడి ముందు కానీ ఈయన కాంతిలో చల ముందుట. కనుకనే సూర్యచంద్రాలకు కూడా వెలుగిచ్చినటువంటి అగ్ని సోమాత్మకమైన స్వరూపం ఇతడు అది చెప్పడం అన్నమాట. సోమతత్వం రసతత్వం, అగ్నితత్వం ప్రకాశతత్వం, ఈ రెండు తత్వములే సూర్యచంద్రతత్వములుగా చెప్పబడుతున్నాయి. పైగా ఆయన ఈ మనం చూస్తున్న సూర్యచంద్రాగ్నులకి మూలమైన, అందుకే మనకు కనబడుతున్న సూర్యచంద్ర అగ్నులు ఆయన కళ్ళు అని తెలుసుకోవాలి. ఎందుకంటే జగమంతా కూడాను శక్తిని ఆ మూడింటి నుంచే పొందుతుంది, సూర్య చంద్ర అగ్నుల నుంచే పొందుతుంది. ఆ మూడింటి ద్వారా జగత్తును చూస్తున్నట్ట, భగవంతుడు చూస్తే చేసినట్టే. ఆయన చూపులతోనే పాలన చేస్తున్నాడు. ఆయన చూపులు ఏమిటయ్యా అంటే త్రినేత్రుడు. ఆ త్రినేత్రములు ఏమిటంటే చంద్రార్క శిఖినేత్రు శంకరుని పొడగంటి. చంద్ర అర్క శిఖి, శిఖి అంటే అగ్ని. కనుకనే పరమేశ్వరుడు జ్యోతిర్మయుడు అనడానికి ఆయన మూడు కళ్ళే పెద్ద సాక్షి అంట. అందుకే తత్వత శతకోటి చంద్రార్క తేజస్సుడు స్వరూపముతో చంద్ర అర్క శిఖినేత్రుడు. అందుకు ఆ పదం అంత అందంగా చూపించాడు. అలాంటి ఆయన ఇప్పుడు నాకు కనబడ్డాడు అంటే ఇంతకు ముందు లేడా? ఇంతకుముందు ఆయన అప్రకటంగా ఉన్నాడు, అవ్యక్తముగా ఉన్నాడు. ఇప్పుడు నాకు రూపించుటకు, రూపించుటకు అంటే మన ఇంద్రియాలతో పొందగలిగితే అది రూపించడం, వ్యక్తమగుట. రూపము అంటే వ్యక్తమయ్యేది రూపం, అది శబ్దము కావచ్చు దృశ్యము కావచ్చు, ఏది వ్యక్తమవుతుందో అది రూపం. అవ్యక్తుడైన స్వామి నా కోసం వ్యక్తం అవడానికి ప్రకటమైన స్వరూపాన్ని చూపించాడు. అందుకే రూపింప ప్రకట స్వరూపంబు పడగొంటి ఆ పరంజ్యోతియ్ అమరు దేవుని కంటి.